पर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు వినిపిస్తుందా అందరికీ? వినిపించకపోతే ఈ దగ్గరికి వచ్చేయండి, ఈ పైకి కొంతమంది వచ్చి కూర్చోండి. వినిపించరు కదా, ఈ పైకి వచ్చేయండి కొంతమంది. ఇక్కడ మీకు వినిపించాలి కదా, పైకి ఎక్కేసాం అటువైపు నుంచి, అటు నుంచి వినిపిస్తుందా అందరికీ? లేకపోతే ఎందుకంటే వినిపించటం ముఖ్యం, మర్యాదలు ముఖ్యం కాదు. కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చెప్పటానికి అసలు ముందు జనవరి 1st అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ మన జీవితంలో అన్నీ కూడా ప్రీపోన్ అయ్యి కాబట్టి ఇది కూడా ప్రీపోన్ అయిపోయింది. రేపు జనవరి 1వ తారీఖు నుంచి కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు నేను మొదలెట్టబోతున్నాను అంటే అర్థం, ఆ కార్యక్రమాలు మనం ఇదివరకు కూడా చేస్తూనే ఉన్నాం, కానీ ఆ కార్యక్రమాలను ఒక ఆర్గనైజ్డ్ వేగా చేయటానికి ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నాం. ఏంటా ప్రణాళిక అంటే, ఆధ్యాత్మిక విద్యను భారతదేశం ప్రపంచానికి అందించాలి, అదే మన మోటో. ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందించాలి. ఈ ఆధ్యాత్మిక విద్య ఈనాడు ఒక వికృతమైనటువంటి స్వరూపంలో ప్రజల ముందుకు వస్తోంది. అదేంటంటే, మీ కోరికలు తీర్చుకోవటానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు అంతే కదా, మన కష్టాలు వచ్చినా మనకు బాధలు వచ్చినా. ఈ ఆధ్యాత్మిక విద్య ఉద్దేశం ఎగ్జాక్ట్ రివర్స్, నాకు ఎన్ని బాధలు వచ్చినా కూడా నీ పని చేస్తాను. ఎవరి పని? భగవంతుడి పని చేస్తాను. అది ప్రజలకి మనం స్పష్టంగా అందజేయగలిగే దమ్ము ఉండాలి. ఇప్పుడు మిలిటరీ వాడు ఎన్ని కష్టాలున్నా కూడా దేశం కోసం పనిచేస్తాడు అంతే కదా, అంతే తప్ప నాకు ఆ సుఖం లేదండి, నాకు ఆ సుఖం లేదండి, ఇక్కడ తిండి లేదండి, అక్కడ దోమలు ఉన్నాయండి, ఆ అడవిలో ఎలా వెళ్తానండి అని అడగడు. వాడు అడగకుండానే వెళ్ళిపోతాడు. ఎందుకోసం వెళ్తాడు అంటే దేశం కోసం వెళ్తాడు. దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు సుఖంగా ఆనందంగా ఉండటానికి వెళ్తాడు. ఆధ్యాత్మిక విద్య ఆ విద్య నేర్పుతుంది. ఇటు హనుమంతుడు ఇటు అర్జునుడు మనకి రామాయణంలో ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి ఉదాహరణలు. హనుమంతుడు పుట్టిన దగ్గర నుంచి సకల దేవతల యొక్క వరదానాలు పొందినవాడే, మీకు తెలుసు కదా కదా. కానీ రామ దర్శనం కానంత వరకు సుగ్రీవుడితో పాటు అడవులలో ఋషిముఖ పర్వతం మీద ఏడుస్తూ ఉన్నాడు. మీరు అది అర్థం చేసుకోండి, హనుమంతుడు చాలా గొప్పవాడే, సుగ్రీవుడు చాలా గొప్పవాడే, కానీ వారి వ్యక్తిగత జీవితం జీవిస్తున్నంత వరకు ఇటు సుగ్రీవుడు ఎందుకు పనికిరాలేదు, ఇటు హనుమంతుడు ఎందుకు పనికిరాలేదు? కానీ ఎప్పుడైతే వాడు రాము కార్యము చేయటం మొదలెట్టారో సుగ్రీవాజ్ఞ అయిపోయింది, అది ధిక్కరించలేనటువంటి ఆజ్ఞ. హనుమంతుడు మనోజవం, మారుత తుల్య వేగం, అదే సాధనా విధానంలోని మెట్లు చెప్తుంది అది. మనోజవం అంటే మొట్టమొదట మీకేం కావాలి, మనస్సుని జయించాలి. మనస్సు రెండు చోట్ల దెబ్బతింటుంది, స్వాదేంద్రియము జననేంద్రియము. మనోజవంలో ఇవి రెండు చాలా ముఖ్యం, స్వాదేంద్రియం యొక్క నియంత్రణ, జననేంద్రియం యొక్క నియంత్రణ. ఇప్పుడు ఉన్నటువంటి మూడు రోగాలు కూడా, డయాబెటీస్, హార్ట్ ట్రబుల్, క్యాన్సర్, ఈ రెండింటి యొక్క కంట్రోల్ లేకపోవటం వల్లే. స్వాదేంద్రియం యొక్క నియంత్రణ లేకపోవటము, జననేంద్రియం యొక్క నియంత్రణ లేకపోవటము మనోజవం. రెండోదేంటి, మారుత తుల్య వేగం. తుల్య అంటే ఈక్వలెంట్ టు అని అర్థం. తుల్య అంటే మీకు తెలుసు కదా, సమానమైనది. అంచేత ఆ మారుత తుల్య వేగం అనేటటువంటి దాంట్లో అర్థం ఏంటి అంటే, మీరు వంట వండుతున్నారు, కిందనే నిప్పు పెట్టారు, తక్కువ వండితే ఉడకదు, ఎక్కువ వండితే మాడిపోతుంది. ఎంత కావాలి దానికి? తుల్యమైనటువంటిది కావాలి. అంచేత మీరు చేసేటటువంటి పనులకి ఎంత ప్రాణశక్తి కావాలో అది కొలత బద్ద వేసుకుని అంతే ప్రాణశక్తి ఖర్చు పెట్టేవాడు హనుమంతుడు. అటు ఎక్కువ తీసుకోడు, తక్కువ తీసుకోడు. నువ్వు ఎక్కువ చేసినా ఓవర్ జంప్ చేసేస్తావు. జంప్ చేయాలి, ఒక మెట్టి మీద కాలు పెట్టాలి. ఎక్కువ స్పీడ్ గేస్తే ఏమవుతుంది? ముందు పడతావు. తక్కువ స్పీడ్ పెట్టావనుకో మెట్టి ఎక్కలేవు. అంచేత మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కూడా మారుత తుల్యమే. కానీ ఏ పని చేయటానికి ఎంత వేగం కావాలి అని తెలుసుకుని చేసేది. అంటే ప్రాణాయామ విధానాలలో కొన్ని విశేష సాధనలు. ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటి, కేచరి సాధన చేసుకోండి అని. అంటే మనోజవం, మారుత తుల్య వేగం. దాని తర్వాత ఏంటి, జితేంద్రియం. జితేంద్రియం అని ఎందుకు అంటాం అంటే, ఒక కుర్రవాడు పరీక్షకి చదువుకోవాలి, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వాడికి చదువుకోవాలనే ఉంది పాపం. చాలా మంది మాకు చాలా కష్టంగా ఉంది మాస్టర్, మేము అనుకున్నది జరగటం లేదు మాస్టర్. దానికి మా గురువు గారు ఒకటి చెప్పేవారు, నువ్వు ఏదైనా ఒక విషయంలో సాఫల్యత పొందలేదు అంటే అర్థం ఏంటంటే తగిన ప్రయత్నం చేయలేదు. ఇంకో ఆన్సర్ మీకు ఉండకూడదు. మనం అనుకున్న దాంట్లో మనకి ఫలితాలు రాలేదు అంటే అర్థం ఏంటి, నువ్వు దానికి తగిన ప్రయత్నం చేయలేదు. ఇంకోటికి తొందరగా వచ్చేసింది కదా. ఒకడు ఒక ఇటుకను కొడుతున్నాడు, ఇంకోడు ఇంకో ఇటుకను కొడుతున్నాడు. వీడు మొదటిసారి దెబ్బ వేశాడు, రెండో వాడు వీడికి తెలియకుండా ముందునే 99 దెబ్బలు వేసేసి ఉన్నాడు. వీడు ఒక దెబ్బ కొట్టాడు, వాడు ఒక దెబ్బ కొట్టాడు. వాడి ఇటుక బద్దలైంది, వీడి ఇటుక బద్దలవ్వలేదు. కారణం ఏంటి? మొదటి దెబ్బకే వాడిదేం పగల్లే, వీడికి తెలియదు అంతకు ముందే వాడు 99 దెబ్బలు వేసి ఉన్నాడు అని. అది ఎప్పుడో గుర్తుంచుకోండి. ప్రకృతిలో నియమాలు తప్పవు. నీళ్లు మరగాలి అంటే 100 degrees ఉండాల్సిందే. ఇనువు ద్రవస్థితికి వెళ్ళాలి అంటే 1700 degrees ఉండాల్సిందే. తక్కువ ఉన్నా అవదు, ఎక్కువ ఉంటే ఆవిరైపోతుంది. అంచేత మనం జీవితంలో అసఫలత పొందుతున్నాము అంటే ఏకైక కారణం ఏంటి అంటే, మీరు చేయవలసిన ప్రయత్నం చేయలేదు. జితేంద్రియం అంటే అర్థం అది. నాకు ఫలితం రాలేదు అంచేత వదిలేస్తాను, అంత దూరం వెళ్ళాలా వెళ్ళలేను, మా ఇంటి పక్కన దేవుడు లేడా. నాకు చాలా కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒక ఊళ్ళో వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మాస్టర్ అక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ అని అక్కడ టిఫిన్ తినిపించడానికి నన్ను 2 గంటలు తిప్పుతారు. కానీ గాయత్రి మంత్ర జపం 2 గంటలు చేసుకోలేరు. మీకు భావం అర్థమవుతుందా? టిఫిన్ బాగుంటుందంటేనే నువ్వు 2 గంటలు తిప్పుతున్నావు మీ మాస్టర్ని. తప్పంటే అది ఇంచేత నువ్వు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నావు. కానీ నాకు ఇంతవరకు వీళ్ళు చాలా బాగుంటుంది టిఫిన్ అన్న చోట టిఫిన్ తిన్నా, మామూలుగా టిఫిన్ తిన్నా నాకు రుచుల్లో పెద్ద తేడా తెలియలేదు. నా నాలుకలో ఏదో దోషం ఉండుంటుంది. కానీ భావం అర్థమైందా? అక్కడ టిఫిన్ బాగుంటుంది అని చెప్పి చుట్టూ వెళ్ళి డైరెక్ట్ గా వెళ్లే మార్గాన్ని కూడా వదిలేసి అక్కడికి వెళ్ళి మనం టిఫిన్ చేస్తున్నప్పుడు, మరి ఓ గాయత్రి సాధన, ఓ గీతా సాధన ఏదో మనం చేస్తున్నప్పుడు అది లెక్క పెట్టుకుంటాం. ఇవాళ చదవలసిన 300 శ్లోకాలు అయిపోయాయి లేదా, ఓటో శ్లోకం నుంచి మొదలు ఇంకా 299 ఉన్నాయి, ఇంకా 298 ఉన్నాయి. ఈ శ్లోకం అర్థం కానీ, ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావంలో కానీ మనస్సు పెట్టాం మనం. జితేంద్రియం అంటే అర్థమైందా? మనోజవం, మారుత తుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం. నువ్వు చేసేటటువంటి పనులు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్తో చేయాలి. నీకు నచ్చింది కనుక కరెక్ట్ కాదు అది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మహానుభావులు ఏం చెప్తున్నారు, బుద్ధిమతాం వరిష్టం, అంటే హనుమంతుడు బుద్ధిమంతుల్లో వరిష్ఠుడని ఒక అర్థము, బుద్ధిమంతుల్లో వరిష్ఠుడైన వాళ్ళు సలహాకి అనుసారం జీవిస్తాడు అని ఇంకొక అర్థం. అంచేత ఆ హనుమంతుడు ఏం చేస్తాడు, ఆ దేశకాల పరిస్థితులు బట్టి జరిగేటటువంటి కార్యక్రమాలు, ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి కార్యక్రమాల్ని మనం నిర్ణయించుకోవాలి తప్ప, నీకు నచ్చింది కనుక ఇన్నేళ్ల బట్టి మేము గాయత్రి చేస్తున్నాం, ఇన్నాళ్ళ బట్టి మేము విష్ణు సహస్రనామం చేస్తున్నాం, ఇన్నాళ్ళ బట్టి రామాయణం చదువుతున్నాం, ఇన్నాళ్ళ బట్టి మహాభారతం చదువుతున్నాం. ప్రశ్న నువ్వు ఎన్నేళ్ల బట్టి చదువుతున్నావని కాదు, ప్రశ్న ఏంటి అంటే ఆ రామ కార్యానికి ఏది ఉచితము. భావం అర్థమవుతుంది కదా. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం. ఈ వాత అనేటటువంటి పదానికి అనేక అర్థాలు ఉంటాయి, కానీ మనము శ్వాస యొక్క పుత్రుడు, వాయువు యొక్క పుత్రుడుగా మనం అర్థం స్వీకరిద్దాం దాన్ని. అంటే అర్థం ఏంటి, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనికి తగిన శ్వాసతో ఆ పని చేస్తే నీకు బరువు ఉండదు. దానికి తగిన శ్వాస, శ్వాస అంటే ప్రాణము, దానికి తగిన ప్రాణంతో కనుక చేస్తే. పూర్వకాలంలో పెద్ద పెద్ద రాళ్లు ఎత్తేసి పిరమిడ్లు కట్టారు, ఇప్పటికీ సైంటిస్టులకి తెలియదు అది అంత ఎత్తు ఎలా ఎత్తగలిగారు. ఒక్కొక్కటి 5,000-6,000 టన్నుల రాళ్లు ఒకదాని మీద ఒకటి కూర్చి చివరికి 83 అడుగులు ఎత్తి వెళ్ళాక అన్ని ఒకే బిందువు దగ్గర కలుస్తాయి, ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి. అది అసంభవం అంటారు ఇప్పుడు ఉన్నటువంటి సో కాల్డ్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్. మేము అలా కట్టలేము. ముందు 5,000-6,000 టన్నులు ఉన్నటువంటి ఆ ఒక్కొక్క రాయిని ఎత్తి అక్కడ పెట్టాలి కదా 83 అడుగులు ఎత్తు. ఎలా ఎత్తారు వాళ్ళు, వాతాత్మజం. ఆ రాయికి తగిన శ్వాసను పీలిస్తే ఆ రాయి నీకు బరువు అనిపించదు. ఆ విద్య నేర్చుకోవాలి. అది గురుముఖత రావాల్సిందే తప్ప మనం ఇలా తెలియదు, నాకు తెలియదు అదేంటో. ఆ విద్య పేరు చెప్పాను నేను, వాతాత్మజం వానర యోధ ముఖ్యం. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ యూ షుడ్ బికమ్ ది చీఫ్. నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయేటట్టు జీవించగలిగితే అప్పుడు హనుమంతుడి యొక్క కార్యక్రమాలలో రాముడి దూతగా నువ్వు పనిచేయగలవు. ఇంచేత ఈ రాబోయేటటువంటి రోజులలో ఆధ్యాత్మిక విద్యను మనం ఇలా నేర్పిస్తాం మనుష్యులకి, మీ సుఖాల కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ అమ్మాయిల పెళ్లిళ్ల కోసం, మీ ఆరోగ్యం కోసము ఇన్నాళ్ళు మనం చేసుకుందాం చాలు. ఇంకా ఈ జీవితం యొక్క ఈ చివరి 30-40 ఏళ్ళు, చివరి 60 ఏళ్ళు మీ వయస్సు బట్టి భగవంతుడికి ఇచ్చేయండి. అందులో ముఖ్యంగా రెండు ప్రచారానికి మనం ఎన్నుకుంటున్నాం, ఒకటి భాగవతము, ఇంకోటి భగవద్గీత. మే 1, 2, 3 తారీఖుల్లో వేటపాలెంలో సహస్ర భాగవత షట్ సహస్ర గీతాపారాయణ పూర్ణాహుతి జరుగుతుంది. అంటే 6,000 గీతాపారాయణలు, 1,000 దశమస్కందము భాగవతంలోని కృష్ణ చరిత్ర యొక్క పూర్ణాహుతి జరుగుతుంది. దీనికి మీరేం చేయాలి అంటే భాగవతం చదివే గ్రూప్ను తయారు చేసుకోవాలి, భగవద్గీతను చదివేటటువంటి గ్రూప్ను తయారు చేసుకోవాలి. ఈ భగవద్గీత చదివేటటువంటి గ్రూప్ ఒక శ్లోకం నిరంతరం మనసులో ఉంచుకోవాలి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యచ్చేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం. నోట్తో అంటున్నాం కనుక దాని రిజల్ట్ మనకు అర్థం అవుతుంది. నేను నీ శిష్యుణ్ణి, శిష్యుడు అంటే ఏంటో తెలుసా, శిక్ష, విద్య నేర్చుకునేవాడు, శిక్ష నేర్చుకునేవాడు. శిక్ష అంటే రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి విద్య, ఇంకోటి భావం. అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, గురువు శిక్ష నేర్పుతున్నప్పుడు శిక్షించే హక్కు కూడా కలిగి ఉంటాడు. అంటే నువ్వు ఆ విద్య నేర్చుకోకపోతే నీకు నేర్పటానికి తగిన శిక్ష వేయగలగాల దేవుడు, శిష్యుడు, గురువు. ఇంత శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం అంచేత ఆ భగవంతుణ్ణి, ఆ కృష్ణుణ్ణి అడగండి, లో ఉన్నటువంటి కృష్ణుణ్ణి, నేను నీ శిష్యుణ్ణి, ఈ భాగవత విద్య నేర్చుకోవటానికి, గీతా జీవిత విధానం నేర్చుకోవటానికి మొట్టమొదట నేనేంటంటే నీ శిష్యుణ్ణి అయిపోతున్నాను. మరి శిష్యుడు అయిపోయాక కొడితే నన్ను కొట్టకూడదండి, కుదరదు కదా. ఇంకేత మొట్టమొదట మీరు భగవంతుడితో ఆ వాగ్దానం చేస్తున్నారు, నేను ఈ జీవించేటటువంటి గల ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోబోతున్నాను, దానికి ఇంకా నువ్వు ఏ శిక్ష విధిస్తే విధించు, నా జీవితాన్ని నీకు అర్పించేస్తున్నాను. అర్పించేస్తే నీకు పువ్వుల్లో ఏం పెట్టుకోడు, నీకు నేర్పుతాడు. నేర్పుతాడు అంటే ఖచ్చితంగా నీ కష్టాలు వస్తాయి. అంచేత నీ జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను ఈ 5-15 రోజుల్లో భగవంతుడిచ్చినటువంటి శిక్ష కాదు ట్రైనింగ్, శిక్షణ అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోవటము భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క అర్థం. కార్పణ్య దోషోపహత స్వభావ, పిరికివాడిని నేను దద్దమ్మను, కబుర్లు చాలా చెప్తాను. ఇంకంటే కబుర్లే చెప్పాడు ముందు. ఇంకేత భగవద్గీతలో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని తిడతాడు. పండితుడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడివి కాదు. మనం కూడా భగవంతుడు దాని గురించి ఎంత డాంబికాలిపోతాం, చివరికి మన జీవితం దగ్గరికి వచ్చేసరికి భగవంతుడు లేదు, ఏమీ లేదు. శారీరక సుఖం కంటే ఎక్కువ సుఖాన్ని మనం ఆశించటం లేదు ఈ కాలంలో, తప్పు అది. శిక్షణ నేర్చుకోండి. కార్పణ్య దోషోపహత స్వభావ, పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. అప్పుడు ఎవడో అంటాడు, నువ్వు గీత చదువుతున్నావు, నీ కృష్ణుడు ఏం చేశాడయ్యా, నీ కష్టాలే ఇచ్చాడని. పాండవుల చరిత్ర చదివినా మనకు అర్థం కాదు కష్టాలు ఎందుకు వస్తున్నాయి. అనేక సార్లు చెప్తాను, మళ్లీ అది రిపీట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. మొత్తము మహాభారత యుద్ధము బకాసురుడు చచ్చిపోయిన రోజు నిర్ణయింపబడింది. 5 నక్షత్రంలో 5 పుట్టారు మీకు తెలుసు కదా, దుర్యోధనుడు, జరాసంధుడు, భీముడు, బకాసురుడు, కీచకుడు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒకడి చేతిలో ఎవడు చచ్చిపోతాడో మిగతా ముగ్గురు వాడి చేతిలో చచ్చిపోతారు. దుర్యోధనుడు భీముడు సమ ఉజ్జీలు, జరాసంధుడు చాలా సీనియర్ ఎక్స్పర్ట్ టైజ్ ఉన్నటువంటి యోధుడు, కీచకుడు సేనాధిపతి. భీముడు సేనాధిపతి ఏం కాదు కదా, ఇంకా డెవలప్ అవుతున్నటువంటి వాడు. అంచేత భీముడు దుర్యోధనుడితో దెబ్బలాడినా, జరాసంధుడితో దెబ్బలాడినా, కీచకుడితో దెబ్బలాడినా ఓడిపోవడం గాయం. ఇంకంటే బలం ఉంటే ఉండొచ్చు కానీ ఒకటి ఆయుష్యం లేదు, అనుభవము లేదు. బకాసురుడు రాక్షసుడు, వాడికి ట్రైనింగ్ అది ఏం లేదు. రెండోదేంటి, భీముడు బకాసురుడితో యుద్ధం చేయడానికి 1 సంవత్సరం ముందు నుంచి వాడు తింటం పడుకోవడం తప్ప ఇంకో పని చేయటం లేదు. కథ తెలుసు కదా మీకు. మరి భీముడు ఏం చేస్తున్నాడు, ఈ 1 సంవత్సరం బట్టి తింటం పడుకోవటం కాదు, అర్ధాకలతో తింటూ ట్రైనింగ్ పొందుతున్నాడు. అప్పుడు బకాసురుడిని చంపాక మహాభారతం నిర్ణయించబడిపోయింది కదా. భీముడి చేతుల్లోనే దుర్యోధనుడు చచ్చిపోతాడు, జరాసంధుడు చచ్చిపోతాడు, కీచకుడు చచ్చిపోతాడు అని నిర్ణయింపబడింది. అంతే కదా, ఇంకా అంతా అయిపోయింది. అంచేత మనము ఈ 1వ తారీఖు నుంచి మట్టబోయేది ఆ విధంగానే రాబోయేటటువంటి మహాభారత యుద్ధంలో గలిచిపోవటానికి కావలసినటువంటి పరిస్థితులు. యుద్ధం ఎప్పుడో జరగవచ్చు, కానీ బకాసురోధ చాలా ముందే జరిగిపోయింది. అలాంటి పరిస్థితులకి మనం ప్రయత్నం చేస్తున్నాం కనుక గీతా పారాయణ సమూహాలు స్పెసిఫిక్ గా డెవలప్ అవ్వాలి. కేవలం పారాయణ చేయటమే కాదు, దీని గురించి మనం క్లాసెస్ పెట్టుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏం చెప్పగలగాలి మనం, నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ మయాచ్యత. నా మోహం పోయింది, నాకు గుర్తొచ్చింది, మళ్లీ నీకు గుర్తుండాలి. నీ మోహం పోవటానికి కానీ నీకు గుర్తు రావటానికి కానీ నువ్వు ఏం చేసినా లాభం లేదు. ఎవరి ప్రసాదం కావాలి? తత్ప్రసాదాత్, నీ యొక్క ప్రసాదంతోనే, అంటే నీ యొక్క అనుగ్రహంతోనే నాకు ఇది వస్తుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయోచిత స్థితో స్మిగత సందేహ, ఇంకా నాకు ఏ అనుమానాలు లేవు. మరి అప్పుడు ఇంకేం చేయాలి? కరిష్యే వచనం తవ. ఇప్పుడు ఆ మాట అనకండి, నాతో చాలా మంది అంటారు కరిష్యే వచనం తవ అని. నువ్వేం చేస్తావు, నీకు తెలిస్తేగా ఏంటో, ఏం చేస్తావు కరిష్యే వచనం తవ అని. హనుమంతుడు లాంటి కరిష్యే వచనం తవ అని చూచిరమ్మంటే ఏం చేసి రావాలి? మన వాళ్ళనే కాల్ చేసుకుంటాం మనం చూచిరమ్మంటే. వి బర్న్ అవర్ ఓన్ బ్రిడ్జెస్. ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కూడా సంబంధాలు ఉండదు. మనం బ్రిడ్జులు కాల్చుకుని ఎవరితోనూ సంబంధాలు లేకుండా, నేను చాలా కార్యశీవుణ్ణి, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, ఏదైనా మాట్లాడితే ఏమంటారు, వాడు వింటం లేదండి అని, తను పెద్ద వింటున్నట్టు భావం అర్థమవుతోంది. ఇది తప్పు జరుగుతోంది ఆధ్యాత్మిక జగత్తులో. చెయ్యవలసినటువంటి పనులు చేయండి. నేను సాధన చేస్తూ కూర్చుంటాను కుదరదు, చెప్పింది చేయాలి. భావం అర్థమైంది కదా. మరి ఇది 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మనం మొదలెట్టబోతున్నాం. కానీ 1వ తారీఖు నుంచి మొదలెట్టబోయే కార్యక్రమం మనం ఇవాళ నుంచే మొదలెట్టేస్తున్నాం. మనస్సునే లొంగ తీసుకునేవాడు, మనస్సునే లొంగ తీసుకునేవాడు. అంచేత ఇదివరకు చాలా విషయాలు నన్ను గురువులు చెప్పనిచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు చెప్పనిస్తున్నారు. ఇవాళ మనం భద్రాచలం గుడిలో ప్రదర్శన చేస్తున్నప్పుడు హనుమంతుడు కూడా మనతో తిరిగాడు. చాలా మంది అతన్ని ముట్టుకున్నారు, అతనికి డబ్బులు కూడా ఇచ్చారు, కానీ అతన్ని అడుక్కునేవాడు అనుకున్నారు. జై గురుదేవ్. నీదా?